యువత.
యువత
సనాతన భావం,
సనూతన రూపం.
యువత
యువత రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. యువత సనాతన భావం సనూతన రూపం కార్యక్రమానికి మీకు స్వాగతం. ఈనాటి మన భాగంలో ధర్మము అనే అంశంపై శ్రీ విఎస్ఆర్ మూర్తి గారితో జరిగిన చర్చా కార్యక్రమంలో రెండవ భాగాన్ని మీరు వింటారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ పూర్ణచంద్రరావు, శ్రీ గణేష్, శ్రీ సాయి ప్రసాద్.
మళ్ళీ ఒక్కసారి రామాయణంలోకి వెళితే పున్నామనరకం నుంచి తప్పిస్తాడు అని కదా రాముణ్ణి కన్నాడు దశరథుడు పుత్రకామ ఇష్టితో. దశరథుడు మరణించేసరికి రాముడు లేడు అక్కడ. రాముడు లేడు అంటే లక్ష్మణుడు లేడు. భరత శత్రుఘ్నుల మేనమామల దగ్గర ఉన్నారు. మరి ఈ దశరథుడికి అంత్యక్రియలు ఎవరు చేశారు? తర్వాత ఎవరో చేశారు, రాముడు కాక. మరి రాముడు ఎవరికి చేశాడు అని, తన సేవలో రెండు రెక్కలు పోగొట్టుకున్న జటాయువుకి అగ్ని సంస్కారం చేసి, ఈ జటాయువు నా తండ్రికి స్నేహితుడు గనక, నా స్నేహితుడు నా తండ్రి స్నేహితుడు నాకు తండ్రితో సమానం గనక ఈ అగ్ని సంస్కారం చేశానన్నాడు రాముడు. ఇది ధర్మం. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ. అది అంటే పురాణ వాంగ్మయాన్ని కూడా మనం ధర్మస్వరూపంగా తీసుకోవాలి. ఆ కోణంలో మనం అర్థం చేసుకోవాలి. మన దృష్టిలో జటాయువు వట్టి పిట్ట, ఓ పక్షి, అంతే కదా. దశరథుడా, రాముడి తండ్రి, ఎంత దురదృష్టవంతుడు అనుకుంటాం. రాముడు వచ్చింది అయోధ్యను ఏలటానికి కాదు, అరణ్యాన్ని ఏలటానికి. అందుకనే 14 సంవత్సరాలు ధర్మ ప్రవర్తనం చేశారు గనుకనే రామరాజ్యం అనేది రాముడు పాలించిన 11,000 ఏళ్ళు కాదు, 14 సంవత్సరాలు రాముడు అరణ్యవాసంలో ఉన్నప్పుడు వీళ్ళంతా వచ్చి రాముడి దగ్గరికి, నువ్వు లేకపోతే మేము బతకలేమంటే, నేను ఊళ్ళో ఉన్నా మీకు రోజు కనిపించను కదా, నా తండ్రి ఆజ్ఞను నన్ను పాలించండి, నా ధర్మాన్ని. మీకు ఒక పౌరధర్మం ఉంది. ఆ ధర్మం ఏమిటంటే, యువరాజు దేశంలో లేనప్పుడు తండ్రి అయినటువంటి దశరథ మహారాజుకు మీరందరూ కొడుకులై కూతుళ్ళై కాపాడండి అని. అంటే రాముడి మీద ఉన్నటువంటి ఆ ప్రేమ వల్ల మగపిల్లవాడు పుడితే రామా అని, ఆడపిల్ల పుడితే రామా అని, అంటే సీత అను స్త్రీ శబ్దం అది. అందువల్ల 14 సంవత్సరాలు అయోధ్యానగరంలో పుట్టినటువంటి ప్రతి పిల్లవాడికి పిల్లకి రామా 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 అన్నందువలన అది రామరాజ్యమైంది. రామనామ మహిమ చేత ముక్కారు పంటలు పండినాయి. అంటే ఎప్పుడైతే మానవుడు ధర్మాచరణ చేస్తూ పరమాత్మని ఆశ్రయిస్తాడో, ప్రకృతిని పూజిస్తాడో, సమతుల్యాన్ని సాధిస్తాడో, ప్రకృతి వాడి పరమవుతుంది, దుర్భిక్షం ఎరగనటువంటి రామరాజ్య నిర్మాణం జరుగుతుంది. కనుకనే మళ్ళీ రామో విగ్రహవాన్ ధర్మ. అది
చాలా చక్కగా చెప్పారు సార్. మీరు అన్నట్టు ధర్మం అనేది అది నశించేది కాదు, మారేది కాదు. ధర్మం అనేది ఒక సనాతనమైన వాహిని. రెండవది, భారతదేశంలో పుట్టిన మన అదృష్టం వల్ల ధర్మం అంటే ఏమిటి, ఎలా పాటించాలి, ఏం చేయాలి అనే విషయంలో మనం తడుకోక్కర్లేదు. వేదశాస్త్ర పురాణాల్లో ధర్మం గురించి విపులంగా విశదీకరించబడింది. మనకు అనేక ఆదర్శాలు ఉన్నాయి, ఆచరించి చూపించిన వ్యక్తులు ఉన్నారు, ఈనాటిదాకా ఉన్నారు. అయినా కానీ మరొక అవతారం రావాల్సి వచ్చింది. ఆ ధర్మ గ్లాని అంటే ఏమిటో, ధర్మానికి కాదు గ్లాని, మన ధర్మాచరణలో గ్లాని జరిగింది. ఈ విషయంలో స్వామి ఒకసారి అన్నట్టు, ధర్మం గురించి మాట్లాడేవాళ్ళు తక్కువ లేరు, కానీ ధర్మం ఆచరించేవాళ్లే తక్కువయ్యారు. సత్యం వదా ధర్మం చెరా అంటారు, కానీ ఈరోజు ధర్మం వదా సత్యం చెరా అవుతుంది. ధర్మాన్ని ఆచరించాల్సి, ఆచరించటంలోనే గ్లాన్ జరుగుతుంది. అంతేగాని ధర్మం అంటే ఏమిటో తెలియక కాదు. ధర్మం అంటే ఏమిటో అందరికీ తెలుసు, చెప్పేవారు ఉన్నారు. మనకి ఆధారాలు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి. ఎందుకు అలా అవుతుంది, ఎందుకు కష్టం అవుతుంది ధర్మం ఆచరించటం? స్వామి దుర్యోధన్ని కోట్ చేస్తూ అన్నారు, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి. ఈరోజు మన పని ఎలా ఉందంటే మనకు తెలుసు ధర్మం అంటే ఏంటో, కానీ ఆచరించలేకపోతున్నాం.
దుర్యోధనుడికి మంచిది ఏదో తెలుసు, చెడు ఏదో తెలుసు, కానీ ఆచరించలేకపోయాడు.
ఈనాడు మన డైలమా కూడా అదే, యువత డైలమా కూడా తెలియక కాదు వారికి. అనేక విధంగా అన్ని లాంగ్వేజెస్లోనూ, పోనీ ఏ సంస్కృతం తెలియదు అనుకుంటే, ఇంగ్లీష్లో కూడా మహామూలందరూ ఇంగ్లీష్లో పుస్తకాలు కూడా రాశారు, మనకి అన్ని విధాలుగా ధర్మం అంటే ఏంటో చెప్తున్నారు. తెలియక కాదు, తెలిసి ఆచరించలేకపోతున్నాం. కారణం ఏమిటి? ఉదాహరణ మూర్తిగారు చెప్పినట్టు రామాయణంలోంచి తీసుకుందాం. మనం రావణుడు అధర్మం అంటాం, రావణుడు రాక్షసుడు, అతని నుంచి పెద్ద ధర్మం మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ అక్కడ ధర్మ గ్లాన్ ఎక్కడ జరిగింది? సీత సహధర్మచారిణి, రాముని సహధర్మచారిణి, సీత ధర్మం రాముని మాట వింటాం అంతేకాని ఇంకో వేరే విధంగా సాధువుల్ని పోషించటం అదంతా కాదు. మొట్టమొదటిది రాముడి మాట వింటాం. ఆ రామాజ్ఞను ఉల్లంఘించింది ఆ రోజు, తన ధర్మం తప్పగానే మొత్తం ధర్మం అంతా డిస్టర్బ్ అయిపోయింది.
అంటే ప్రకృతి ధర్మం ఎప్పుడైతే అది ఉల్లంఘించబడుతుందో ఆటోమేటిక్గా ఈ ప్రపంచంలో ఆ ధర్మం అనేది,
ప్రకృతినే కాదు ప్రకృతి ధర్మం, ప్రకృతి ధర్మం అది అది సార్ చెప్పిన ప్రకృతి ధర్మం ఉల్లంఘిస్తే ప్రపంచానికే ఈ భూకంపాలు అవన్నీ జరుగుతాయి. తన వ్యక్తి ధర్మం కూడా, తన వ్యక్తి ధర్మం పత్నిగా పతి మాట వినటం మొట్టమొదటి ధర్మం. రాముడు తండ్రి ఆజ్ఞ కోసం ఎంతో సాక్రిఫైస్ చేశాడు, అట్లాగే సీత రాముడి మాట వినటానికి ఎంతైనా చేయాలి. కానీ ఆ రోజు రాముడి మాటను ఉల్లంఘించి లక్ష్మణ రేఖ దాటింది, అంతే. మొత్తం అంతా అందరికీ డిస్టర్బెన్స్ వచ్చేసింది. ఈరోజు సొసైటీలో జరిగేది ఏంటి, ఒక విద్యార్థిని పిలిచి నాయన ధర్మంగా ఉండు, ఇది ధర్మం అని చెప్తున్నాం, చుట్టుపక్కల ఎవరూ ధర్మం ఆచరించరు, ఏం చెయ్యాలి అతను, యువత ఏం చెయ్యాలి, ఎటు చూసినా అధర్మమే. మధ్యలో నాకు ధర్మం ఆచరించాలని ఉంది, నేను ఎలా ఆచరించగలను? సో ధర్మం అనేది ఒకళ్ళ వల్ల అవదు. ఇప్పుడు సత్యం అనేది అడవికి పోయి తెలుసుకోవచ్చు తపస్సు చేసి, ధర్మం అనేది కేవలం సమిష్టిలో మాత్రమే పాటించగలం. సో ఒకళ్ళనొకళ్ళు అందరూ కలిసి, ధర్మం అనేది ఒకళ్ళ వల్ల అయ్యేది కాదు, అందుకే భగవంతుడు వచ్చాడు. ఇండివిజువల్లీ అందరూ మంచివాళ్లే, కాకపోతే అందరూ కలిసి పనిచేయటంలో జ్ఞానం జరుగుతుంది. అందుకే ఈ అవతారంలో స్వామి సమిష్టిగా అందరినీ సేవ చేయమని, అందరినీ కలిపి ఒకళ్ళతో ఒకళ్ళు ఉంటూ కూడా ఎట్లాగా రకరకాల మనుషులు కలిసి ఉంటూ, ప్రశాంత నీళ్ళలో చూస్తే అన్ని కుల మత దేశ జాతుల వాళ్ళందరూ ఉంటారు, అన్ని రకాల వాళ్ళు ఉంటారు, విద్యార్థులు ఉన్నారు, ఇంకో వేరే బిజినెస్ మ్యాన్, అన్ని రకాల వాళ్ళు కలిసి కూడా ఒకళ్ళకొకళ్ళు
అర్థం చేసుకుంటూ
కోఆపరేట్ చేస్తూ ఒకళ్ళొకళ్ళు అడ్డు రాకుండా కూడా ధర్మం ఆచరించవచ్చు అనేది ఒకటి నేర్పించారు. రెండవది ఏంటంటే, ఈ ప్రపంచంలో బయట కూడా అన్ని చోట్ల ఈ పదం విరివిగా వాడబడుతుంది, చేంజ్. చేంజ్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ద డే, ఇఫ్ యూ డోంట్ చేంజ్, చేంజ్ విల్ చేంజ్ యూ అంటారు. సో మారిపోతుంది ప్రపంచం, క్షణం మారిపోతుంది. ఇదివరకటి కంటే ఇప్పుడు పేస్, ఆ మారిపోయే పేస్ కూడా ఎక్కువ అనిపిస్తుంది. ఇప్పుడు నేను విద్యార్థిగా మొదలెట్టినప్పటి నుంచి ఈరోజు దాకా చూసుకుంటే, ఒకప్పుడు టీవీలు లేవు, ఈరోజు టీవీలు వచ్చాయి. ఒకప్పుడు కంప్యూటర్స్ లేవు, ఈరోజు కంప్యూటర్లు వచ్చాయి. ఒకప్పుడు సెల్ ఫోన్స్ లేవు, ఈరోజు సెల్ ఫోన్స్ వచ్చాయి. ధర్మం మారిపోతుంది, దానికి తగ్గట్టుగా మనం, టెక్నాలజీ మారే కొలది మన ధర్మాన్ని కూడా డిస్టర్బెన్స్ వస్తుంది. దోస్ ఆర్ ఆల్ డిస్రప్టివ్ టెక్నాలజీస్ అంటారు. చేంజ్ కూడా, ఆ చేంజ్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, అది కూడా యువతకు ఒక పెద్ద డైలమా. అగైన్ దాని గురించి రామాయణంలో స్వామి చెప్తారు. ఏంటంటే, వాలిని రాముడు బాణం వేసి కొట్టినప్పుడు ఆయన చివరి క్షణాల్లో రాముడు అనేక ప్రశ్నలు అడుగుతారు, నన్ను ఎందుకు కొట్టావు, చెట్టు చాటు నుంచి ఎలా కొట్టావు అంటే, నువ్వు జంతువువి, నేను మనిషిని, నేను
రాజుని,
అట్లా చేయొచ్చు, అసలు నీకు ఎవరు అధికారం ఇచ్చారంటే నేను భరతుని రిప్రజెంటేటివ్ని, అది నా రాజధర్మం అని చేసి అలా రకరకాలుగా క్వశ్చన్స్ అడుగుతాడు. ఒక క్వశ్చన్ అడిగినప్పుడు రాముడు సైలెంట్గా ఉండిపోతాడు. ఏమిటంటే, నువ్వు మానవుడివి, నేను జంతువుని అంటున్నావు, మనుధర్మం మానవులకి వర్తిస్తుంది, నేను జంతువుని, సో నాకు పరాయి భార్య అనే ఈ ధర్మాలు ఉండవు, నీ ధర్మం నా మీద ఎందుకు వాడావు నీది హయ్యర్ ధర్మం మానవుడిగా, నేను కోతిని నాది లోవర్ ధర్మం, నీ ధర్మం నా మీద ఎందుకు వాడావు అని అడుగుతాడు. అడిగినప్పుడు రాముడు సమాధానం చెప్పడు రామాయణంలో. కానీ స్వామిని ఈ విషయం ఒక విద్యార్థి అడిగినప్పుడు స్వామి చక్కటి సమాధానం చెప్పారు. ఏమిటంటే, అన్ని ప్రశ్నలు అడుగుతుందే కోతి, అంత ధర్మం గురించి నిశితంగా అంత క్వశ్చన్స్ అడుగుతుందే, ఏ ధర్మం తెలియకుండానే అలా అడుగుతుందా? అంటే ఆ కోతి అయినా పుట్టుకకు కోతి అయినా దానికి ధర్మాలన్నీ తెలుసు. ఎవరైతే ధర్మం తెలిసి కూడా ఆచరించరో అదే అధర్మం. తెలియక చేసేది, తెలియక తప్పులు చేస్తే అధర్మం కాదు, తెలిసి కూడా ఆచరించని వాడు. ఈనాడు ఏం జరుగుతుందంటే, మనిషి చాలా డెవలప్ అయ్యాడు, జ్ఞానం చాలా డెవలప్ అయింది, మనిషికి ధర్మం హయ్యర్ ధర్మం తెలుసు, మామూలు లోవర్ ధర్మం కంటే హయ్యర్ ధర్మం తెలుసు. అయినా తన కన్వీనియన్స్ గురించి, తన స్వార్థం గురించి లోవర్ ధర్మాలు ఆచరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం పాత కాలపు కథల్లోంచి వాటిలోంచి తెలుసుకున్నది ఆనాటి ధర్మాలు. ఈనాడు రాజధర్మం అనే క్వశ్చన్ పెద్ద ఉండదు, ఎందుకంటే ఈరోజు ఆ క్షత్రియ జాతులు ఉండవు, ఆ బ్రాహ్మణ్ జాతుల్లో కూడా అట్లాంటివన్నీ చాలా తేడాలు వచ్చాయి. ఐ మీన్ ఆ రోజు దేశకాల పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. అట్లాగే కుల ధర్మాలు మారాయి, మత ధర్మాలు మారాయి. ఆనాడు మతాలు వేరు, ఈనాడు మతాలు వేరు. ఆనాడు ఒకే ఒక మతం ఉండేదేమో, ఈనాడు పలు రకాల మతాలు ఉన్నాయి, మనం సహజీవనం చేయాలి. సో చాలా చేంజ్ వచ్చింది. ఈనాడు మనం పాటించాల్సింది ఆ పాతకాలపు ఉదాహరణలు తీసుకుని ఆ పాత ధర్మాలు కాదు, కొత్త తరానికి కొత్త పరిస్థితుల్లో ఈ చేంజ్ మేనేజ్మెంట్ చేస్తూ ఏ విధమైన ధర్మం మనం ఆచరించాలి అనేది యువతకి. ఇది ఒక పెద్ద డైలమా. అక్కడే స్వామి మనకి చూపించిన ఆదర్శాలు ఉపయోగపడతాయి.
రావు గారు, పాత ధర్మం కొత్త ధర్మం అని రెండు లేవని మనం అంగీకరిస్తూ ధర్మం నుంచి స్ఫూర్తి తీసుకోవాలి, లేకపోతే రామాయణ భారత భాగవతాలు రిడండెంట్ అయిపోతాయి. అవే ఆచారాలు వద్దు కానీ ఆ ధర్మాన్ని యొక్క స్ఫూర్తి వేళ మనకి చాలా అవసరం. టు రీడిఫైన్ అవర్ సెల్స్, అసలు డిఫైన్ చేయడానికి మనం ఉంటేగా రీడిఫైన్. కాబట్టి ఇక్కడ స్వామి ఈ ధర్మం విషయంలో మాట చెప్పారు, మనందరికీ నోట పట్టిన మాటే, చెప్పుట సులభము చేయుట కష్టం. ధర్మ ప్రబోధం వెరివిగా సాగుతున్నది. త్రేతాయుగం నాటి శ్రీరామ ధర్మంలో ఇవాళ నా తండ్రి మాట యువకుడుగా నేననుకోండి, నా తండ్రి మాట వినకుండా ఉండే కంటే వినటం రామధర్మాన్ని నేను స్వీకరించినట్టేగా. నా భార్య ఒక అందమైన భార్యో కురూపైన భార్యో నాకంటూ ఒక భార్య ఉన్నప్పుడు పరాయివాడి భార్యని నేను కోరుకునేటువంటి ఆ నికృష్ట స్థితి నుంచి నన్ను నేను బయటపడేసుకోవచ్చు కదా. స్నేహధర్మంలో సుగ్రీవుడి మైత్రికి ఒక అండగా నిలబడ్డారు శ్రీరామచంద్రుడు, ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? సైలెంట్ దానికి కూడా ఆయన ఆన్సర్ ఇవ్వాలి కదా. ఎందుకంటే మనుధర్మశాస్త్రం మానవ రూపంలో ఉన్న నారాయణుడికి చెందదు. పరమాత్మకి ధర్మ, పరమాత్మే ధర్మం. ఆయన ఒట్టి మానవుడే గనక అయి ఉన్నట్లయితే మనుధర్మాన్ని పాటించుండేవాడు. అందువలననే వాల్మీకి రామాయణంలో రాముడు సైలెంట్ అయినాడు. అక్కడ కారణం, అక్కడ రాముడుగా కనిపిస్తున్న నారాయణుడు, నారాయణుడికి ధర్మం పూర్తిగా తెలుసు. కనుక జాతి, ఇందాక మనం అనుకున్నాం జాతి ధర్మంలో గతించిన కాలం నుంచి మనం స్ఫూర్తిని తీసుకోవాలి. గతం లేకపోతే ఇవాళ వర్తమానం పుట్టలే. ఈ వర్తమానం కనుక మనం రీడిఫైన్ చేసుకోకపోతే రే భవిష్యత్తు రాదు. ఇవాళ మనం యువకుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం గనక రాజధర్మం అక్కర్లేదు, కానీ రాజులు పాలించిన ధర్మం హరిశ్చంద్రుడు ఒక సత్యం. ఇవాళ ఒక అబద్ధం ఆడటానికి లేదు, ఒక సమస్య నుంచి బయటపడటానికి
ఎన్నో అబద్ధాలు
అల్లి 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 మానసికంగా అలసిపోతున్నాడు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం, ఎంత అద్భుతమైన వాక్యం. ఆ సత్యం గనక చెప్పేస్తే, ఒకవేళ నేను తప్పు చేశాను, మీ ఎడ నేను తప్పు చేశాను, అయ్యా నేను పొరపాటు చేశాను, ఇకపై ఎప్పుడూ చేయను, దీనివలన మీకు కష్టం కలిగించాను, అందుకు నన్ను క్షమించండి అనటంలో ఏదడ్డం వస్తున్నది? అహం అడ్డం వస్తున్నది. అహం ఒక్కటే కాదు సుమా, అహంకారం అడ్డం వస్తున్నది. ఈ రెండింటితో పాటు ధర్మ అతిక్రమణ కూడా అడ్డం వస్తున్నది. కాబట్టి ధర్మాన్ని ఆచరించేవాడు తప్పుని అంగీకరిస్తాడు, ఒప్పుని ఆశ్రయిస్తాడు, సత్యాన్ని పాటిస్తాడు. అక్కడ జాతి యుగము తరమంటూ లేదు. కాకపోతే ఆచరించిన వాళ్ళ సంఖ్యలో తేడా ఉంటుంది అని నా అభిప్రాయంగా నేను భావన చేస్తూ, పాతది ఇవాళ పనికిరాదనే మాట మనం వదిలేద్దాం. ఎందుకనంటే పాతది నిన్న లేకపోతే నేడు లేదు, నేడు లేకపోతే రేపు రాదు. ఇవాళ మనం రాముడు గురించి, కృష్ణుడు గురించి, స్వామి గురించి మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళు ఆ ధర్మానికి నిలబడ్డారు. ఆ ధర్మస్వరూపంగా వాళ్ళ జీవితంలో డిమాన్స్ట్రేట్ చేశారు. ఇవాళ మన అవసరాలు మారినాయి, తదనుగుణంగా విలువలు మార్చుకున్నాం, కానీ ధర్మాన్ని మనం మార్చలేకపోయినాం. ఎందుకంటే అది ఎవరి వల్ల కాదు గనక. కనుక వ్యక్తిగత, కౌటుంబిక, సామాజిక, ప్రాదేశిక, దేశ, అంతర్జాతీయమైనటువంటి ఈ సమస్త జాతులని నడిపించేటువంటి ఒకే ఒక ధర్మం, అదే మానవత. ఆ మానవతకి స్వామి పెద్ద పట్టం కట్టారు. మానవీయమైన విలువలని సత్యధర్మశాంతి ప్రేమలుగా దాన్ని క్రోడీకరించి, ఇదిగో ఈ ధర్మాన్ని మీరు ఆచరిస్తూ వెళ్ళండి, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి, మీరు చేయవలసిన పని చేయకుండా ఇంకెవరేదో చేయలేదని. ఒకసారి ఇక్కడే స్వామి ఆ రోజుల్లో పలకరించేవారు వరసల్లో కూడా. ఒక అతను చెప్పడం మొదలుపెట్టాడు, స్వామి ఫలానా వాడు అదిగో అక్కడున్నాడు, నన్ను యాతన పెడుతున్నాడు, అది ఇది. స్వామి అంతా విన్నారు. విని ఇప్పటికీ నాకు గుర్తు, ఒకే ఒక్క మాట అన్నారు, అతను బాధ పెడుతున్నాడు, అతను పెడుతున్నాడని చెప్తున్నావే, ఆలోచించు, నీ స్వభావమే నిన్ను బాధ పెడుతున్నదేమో అని వెళ్ళిపోయారు. ఆలోచిస్తే మనల్ని బాధ పెట్టేది మనమే, ఇంకోడు కాదు. మన ధర్మ మార్గంలో ఉన్నంతకాలం, మనం ధర్మాన్ని ఆచరించినంతకాలం, అంటే ఒక్కొక్కడు ఎవరికి వాళ్ళుగా, సాధన అనేది సమష్టిగా చేయటానికి ముందు వ్యక్తితో ప్రారంభం కావాలి. నన్ను నేను సరిదిద్దుకోకుండా నేను సమాజాన్ని మార్చలేను, లేదు సమాజానికి నేను బరువు కాలేను, ఒక పరువు కాలేను, బరువుగా మిగిలిపోతా. కాబట్టి ఈ ధర్మం ఒక మల్టీ డైమెన్షనల్ ఆస్పెక్ట్లో మనం కనుక మాట్లాడుకున్నట్లయితే, ఈనాటి అధివాస్తవిక దృష్టితో ఇవాళ యువత ప్రతి దేనే విషయాన్నైనా విశ్లేషించగలిగినటువంటి ఒక ఇంటలెక్ట్ ఉన్నది. కాకపోతే ఆ ఇంటలెక్ట్కి పదును కావాలి, స్ప్లెండర్ కావాలి, అది పాతకాలం నుంచి మనం తీసుకుందాం. ఇది నా అభిప్రాయం.
ఇక్కడ కొన్ని మంచి విషయాలు మనకి పైకొస్తున్నాయి,
బయటకొస్తున్నాయి.
ఈ విషయాన్ని మనం ఇంకొంచెం లోతుగా తెలుసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం.
ఖచ్చితంగా
మనం ఈ యుగయుగాలు గడుస్తున్న కొద్దీ మనం ఈ ధర్మం ఎట్లాగా అభివృద్ధి చెందుతుంది అని ఒక పాజిటివ్ డైరెక్షన్లో కానీ మనం ఆలోచించగలిగితే, రాముడు ఉన్నప్పుడు ఒక రాజ్యం మొత్తం మీద ధర్మం నిలబడేది. అదే కృష్ణుడి యుగం వచ్చినప్పుడు ఒక కుటుంబం పాండవులలో ఒక స్థిరమైన ఆ ధర్మం పాటించబడడం జరిగింది. కానీ ఈ కలియుగం వచ్చే సమయానికి స్వామి అన్నట్టు ప్రతి మనిషిలో మంచి చెడు రెండూ ఉన్నాయి. కానీ అది మనుషులుగా మనం ఎట్లా గుర్తిస్తాం అది? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం వాతావరణం ఎట్లా ఉందంటే, ఒక మంచి మనిషి మనం అనుకుంటే, ఆ మనిషి మంచివాడు అని మనం అనుకుంటే, అతని చుట్టూ ఉన్న పరిస్థితులు అతన్ని ఆ ధర్మం ఆచరించనివ్వకుండా చేసేవే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ దానికి అనుకూలమైన పరిస్థితులు చాలా తక్కువగా కనిపిస్తున్నాయని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ పొలారిటీ బిట్వీన్ పాజిటివ్ అండ్ నెగిటివ్, ఆ నెగిటివిటీ వైపు ఎక్కువ ఈ సమాజం తీసుకెళ్తుందని నా ఉద్దేశం. దీని గురించి ఏమంటారు? మనం దాన్ని స్వామి ఎంతో అద్భుతంగా మనకి ఈ విద్యాలయాలు కానీ వైద్యాలయాలు కానీ సృష్టించి, ఈ సెట్ రోల్ మోడల్స్, ఒక పర్టికులర్ ఎన్విరాన్మెంట్ మన చుట్టూ తయారు చేసి ఆ రోల్ మోడల్స్ని మీరు కూడా అభివృద్ధి పరుచుకోవాలి అని స్వామి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి, విద్యని ఇలా అభ్యసించాలి అని చెప్పి ఒక గురుకుల విధానంలో పిల్లలకు విద్యను అభ్యసించి, విద్యార్థిగా ఉన్నప్పుడు కేవలం విద్యనే అభ్యసించాలి అనే ఒక దృష్టిని మనకి అభివృద్ధి పరిచారు స్వామి. అలాగే వైద్యాలయాలు, వైద్యుడు చేయవలసింది వ్యాపారం కాదు, కేవలం వైద్యం, ప్రేమతో వైద్యం చేయాలి అని ఒక ఆదర్శాన్ని నిరూపించారు స్వామి. అట్లాగా వివిధ కోణాల్లో స్వామి ఒక ఎన్విరాన్మెంట్ సృష్టించారు. కానీ దీన్ని మనం ప్రొజెక్ట్ చేసుకున్నదైతే ఈ ప్రపంచంలోని, దాన్ని ఎలా అభివృద్ధి పరచుకోవాలి, ఆ పాజిటివ్, ఆ నెగిటివ్ని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలి?
దీనికి నా సమాధానం ఒకటి ఉంది. నీ జీవితం ఎవరో సృష్టించరు. నువ్వు ఎట్లా ఆలోచిస్తే నీ జీవితం అట్లా రూపుదిద్దుకుంటుంది. ఆలోచన విధానంలో గనక సమూలమైన మార్పులు రాగలిగితే, ఇందాక గణేష్ అన్నట్లుగా చుట్టూ వాతావరణం బాగలేదు అని, పద్మం బురదలోనే పుడుతుంది, ధైర్యం పిరికితనంలో నుంచే వస్తుంది, వెలుగు చీకటి గర్భం చీల్చుకొని బయటకు వస్తుంది, నిరాశ ఒక అసహాయతలో నుంచి వస్తుంది. మూలాల్లోకి మీరు వెళ్ళినట్లయితే నెగటివిటీలో నుంచే పాజిటివిటీ వస్తుంది, పాజిటివిటీలో నుంచి పాజిటివిటీ ఎలాగూ వస్తుంది. బట్ నిలబడేటువంటి పాజిటివిటీ ఎక్కడంటే దాని మూలాలన్నీ నెగటివే. కాబట్టి ఇది నెగటివ్ ఉండకూడదని కాదు, ఉండి తీరుతుంది. సృష్టి ధర్మం అది. నెగటివ్ ఎనర్జీ సపోజ్ టు బి దేర్ అండ్ ఇట్ విల్ బి దేర్, ఇట్ షుడ్ బి దేర్. రామాయణంలో సీత మహాపతివ్రత కదా, గొప్ప మహాలక్ష్మి స్వరూపం, పెంచిన తండ్రి జ్ఞానస్వరూపుడైనటువంటి జనక మహారాజు. కానీ ఆమెకు ఎటువంటి వాళ్ళు దొరికారు? ఒక పక్క కైక, ఒక పక్క మంధర, మరొక వైపు శూర్పణఖ. అంటే ఆమె అందం కానీ, ఆమె చందం కానీ, ఆమె ఐశ్వర్యం కానీ, ఆమె జ్ఞానం కానీ ఎక్కడ ఆమెకు అక్కరకొచ్చిన సమయం లేదు ఈ పాత్రల ద్వారా. కానీ వీటన్నింటి మధ్య సీత సీతగా అగ్నిస్వరూపంగా నిలబడింది. ఎక్కడ తాను ఎక్కడ ఉండటానికి వీలు లేదో అటువంటి రావణుడి ఇంట తాను తానుగా నిలబడింది. ఇది స్వధర్మే నిధనం శ్రేయః. అలాగే రావణుడు అసురుడు కాదు, రావణుడు బ్రాహ్మణుడు, పౌలశ్చ బ్రహ్మవాడు, వేద వేదాంగాలని పుక్కిట పెట్టినవాడు, వాస్తుశాస్త్ర ప్రకారం లంకానగర నిర్మాణం చేసినవాడు. కానీ ఇందాకని ధర్మ అతిక్రమణ చేశాడు. అది ధర్మాతిక్రమణ ఎందుకు చేశాడు దాని ఇంటర్ప్రిటేషన్ వేరే. కానీ పైకి కనిపించేవాడు యాక్షన్, ఇంటెన్షన్ కాదు. యాక్షన్ ఇది అమ్మవారిని తేవటం తప్పు, అంటే హీ పెయిడ్ ఫర్ ఇట్. వాడు ఒకడేనా? జాతి జాతి సఫర్ అయింది కాబట్టి ఈ వ్యక్తి. అందుకనే సంస్కరింపనేల సంఘమంతటి నీవు సజ్జనుండవగుము స్వార్థముడిగి ఒక్క నీచుడప్పుడు ఉరువిలో తగ్గును అని పెద్దల మాట. అంటే ఈ సంస్కారం ఎక్కడి నుంచి రావాలి? ఇవాళ యువత సత్యసాయి భగవానుడి ఆదర్శాలలో నుంచి కాసేపు మాట్లాడుకున్నట్లయితే వ్యక్తి నిర్మాణం పటిష్టంగా జరగాలి. అందుకే నిన్నో మొన్నో ఎక్కడో మనం అనుకుంటూ నిన్న రాత్రి సత్యసాయి భగవానుడి అవతారం మోక్షం ఇవ్వటానికి వచ్చింది కాదు, అది ఇవ్వదు, దాని పని అది కాదని చెప్పేశారు ఆయన. మరి ఏమిస్తుంది? ట్రాన్స్ఫర్మేషన్ ఇస్తుంది. నిన్నటి కంటే ఈరోజు నేను బాగా బతికాను అనిపించుకున్నట్టు బతకాలి. రేపంటూ ఉంటే ఈవేళ కంటే ఇంకా ఖచ్చితంగా బాగా బతుకుతాను. ఎట్లా బతుకుతాను నేను? నాకు నా చుట్టూ శాస్త్రాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, ఆదర్శనీయమైనటువంటి అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. అన్నిటినీ మించి ఒక అవతారమూర్తితో నేను కలిసి జీవించాను. ఆయన ఈవేళ దేహంలో లేకపోయినా అనే స్ఫూర్తి, ఆయన మాటలు ప్రపంచం మొత్తం మీద త్రూ టెక్నాలజీ ఇట్ ఇస్ అవైలబుల్ అనుకున్నప్పుడు నేను గురు ఒక ఏకలవ్యుడు, ఒక ద్రోణాచార్యుడిని చూడకుండా బాణ విద్య నేర్చుకోగలిగినప్పుడు, ఒక వ్యక్తి వేళ సత్యసాయి భగవానుడితో డైరెక్ట్ పరిచయం లేకపోయినా స్వామి యొక్క స్ఫూర్తిని తీసుకున్నట్లయితే వాడు ఉత్తమ మానవుడు కాగలడు. కనుకనే యూత్ ఈవేళ దేనిని ఆశ్రయించాలి అని అంటే స్వామి బోధలు గనక ఆశ్రయించినట్లయితే అది సర్వవేదముల సారం, సర్వశాస్త్రాలలో ఉన్న ఎసెన్సే స్వామి చెప్పారు. ఆయన కొత్తది ఏదీ చెప్పలేదు. స్వామి కొత్తగా చెప్పిన ఒక్క మాట నాకు కనపడలే. అన్ని పైగా ఆయన అదే అన్నారు, నేను కొత్తది చెప్పటానికి రాలేదు, ఉన్నది మళ్ళీ పునః మీకు చెప్పటానికి వచ్చాను అని. ఎప్పుడైతే ఒక అవతారమూర్తి ఇంత స్పష్టంగా చెప్తున్నారో మనం ఏం చదవాలి అంటే రెండు రకాల సాహిత్యాలు పరుచుకొని ఉంటాయి మన ముందు. మనల్ని అడుగుతుంటారు స్వామిని గురించి బాగా తెలుసుకోవాలంటే ఏం చదవాలి సార్, ఏదైనా బుక్ చెప్పండి అని అడుగుతారు. యువతే అడుగుతుంది. నేనంటాను సాహిత్యం ఇక్కడ రెండు రకాలు స్వామి పరంగా. ఒకటి స్వామి సృష్టించిన సాహిత్యం, రెండవది స్వామి చుట్టూ సృష్టింపబడిన సాహిత్యం. స్వామి సృష్టించిన సాహిత్యం సత్యం, స్వామి చుట్టూ సృష్టింపబడిన సాహిత్యం అది వైయక్తికం, ఇండివిజువలిస్టిక్. నేను ఎట్లా చూశానో అట్లా రాశా అంతే, నా కోణం చాలా చిన్నది. కానీ స్వామి అవతారమూర్తి, అనేకమైనటువంటి విషయాలను వాహిని స్వరూపంగా ఇచ్చారు. గనక సత్యసాయి భగవానుడి మాటలు మనకు అర్థం కావాలి, ఆయన ప్రబోధాలు తెలుసుకోవాలి, ఆ సనాతన ధర్మవేదికగా ఉన్నదా లేదా తెలుసుకోవాలి అంటే వాహినులు చదవాలి. చదివితే అంత ధర్మ విచారణే, ఇంకేం చెప్పలేదు స్వామి దాంట్లో. ధర్మమే సమయపాలన ధర్మం కాదా? ఎప్పుడైనా స్వామి ఎక్కడైనా వైలేట్ చేశారా? 3870 ఉపన్యాసాల్లో స్వామి ఎప్పుడైనా ఒక్క పొల్లు మాట మాట్లాడారా? ఇంకెవరి గురించన్నా మాట్లాడి? ఇవన్నీ ధర్మానికి లోబడిన వాడు చేసే పని. మనం మాట్లాడేటప్పుడు వాడిట్లా వీడిట్లా అంటాం, కంపారిటివ్ స్టడీ చేస్తాం. స్వామి నెవర్ కంపేర్డ్ ఎనీబడి విత్ ఎనీబడి. ఏది సత్యమో, ఏది ధర్మమో, ఏది ప్రపంచం అందుకోవాలో దాన్ని చెప్తూ వచ్చారు. గనక వ్యక్తి ట్రాన్స్ఫార్మ్ కావాలి ఫైనల్గా, సమింగ్ అప్. ఏం చేయాలంటే తనలో ఉన్న గుణాలు, మనలో ఉన్న గుణాలు మనకు తెలిసినట్టు లోకానికి తెలియదు. మనల్ని మనం వాటిని ఐడెంటిఫై చేసుకుంటూ వాటిని ఒక్కొక్కటి ఒకే రోజు వదిలిపెట్టలేకపోయినా నెమ్మది నెమ్మదిగా సత్సంగం చేత సదాచారం చేత సమ్యక్ సంకీర్తన చేత సహజీవన సౌందర్యం చేత అందుకే స్వామి చెప్పిన ఏబీసీ ఉందే అవాయిడ్ బ్యాడ్ కంపెనీ గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ ఆలోచనలన్నీ మనని ధర్మ మార్గం వైపే నడిపిస్తాయి. మనకు అధర్మ మార్గం ఒకటి ఉందన్నది కూడా మనకు తెలియదు. అది తెలియని వాడు అధర్మ మార్గంలో వెళ్తున్నాడని మనం దూరంగా యువత వెళ్ళిపోతున్నది అనద్దు. యువత వెళ్లకుండా మనం ఏం చేస్తున్నామని ప్రశ్న వేసుకున్నట్లయితే సత్యసాయి భగవానుడి ఆదర్శ జీవితాన్ని మనం తీసుకోవాలి. ఆయన ఎట్లా గడిపారు, ఒక పరమాత్మ అయ్యుండి కూడా మానవ దేహంలో ఉన్నందుకు ఎంత అద్భుతంగా జీవితాన్ని గడిపారు, సమయపాలనం ఎలా చేశారు, ఎంత సింపుల్ లివింగ్, హయ్యెస్ట్ థింకింగ్, ఇవన్నీ ధర్మానికి సంబంధించినటువంటి అనేక పార్శ్వాలని నా అభిప్రాయం.
ఎవరికి వారం విశ్లేషించుకోవాలి,
ఆటో సజెషన్ చేసుకోవాలి, సెల్ఫ్ ఆడిట్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా మన నుంచి ప్రారంభం కావాలి. నాలో ఉన్న లోపాన్ని నేను గమనించినట్లు ఒకవేళ మీరు గమనించినా ఆ లోపం నాలో ఉన్నా నేను ఒప్పుకోను, కారణం నాకు అహంకారం ఉంది గనక. కానీ నాలో ఉన్న అహాన్ని నాలో ఉన్న లోపాన్ని నేను గమనించడంలో నాకెవరు పర్మిషన్ ఇవ్వక్కర్లే. కనీసం ఆ పని గనక చేయగలిగితే ధర్మ మార్గం మనకి విస్పష్టంగా ఒక అద్భుతమైన పాలపుంతలాగా కనిపిస్తుంది. దానికి సత్యసాయి భగవానుడు ఒక నిర్దిష్టమైనటువంటి మార్గాన్ని, ఈ ధర్మాన్ని ఉపదేశనం చేస్తూ వారి జీవితం అంతా 72 సంవత్సరాలు బౌద్ధ స్వామి బోధ, ఆ బోధంతా ఆయన చెప్పిన దానికి జీవించిన దానికి ఎక్కడా తేడా లేదు. ఆయన కూడా యువకుడుగానేగా ప్రారంభించింది జీవితం. ఆయన అన్న 70 ఏళ్ళు వచ్చిన తర్వాత చెప్పారా, 60 ఏళ్ళు వచ్చాక 14 ఏళ్ల నుంచి మొదలుపెట్టారు. మరి వీళ్ళ యువకుడు అనబడేటువంటి వాడు స్వామితో ఇంకా బాలుడుగానే. మనం యువత గురించి మాట్లాడుతున్నాం. 14-15 సంవత్సరాలు వచ్చేప్పటికీ మనిషి ధర్మం అంటే ఏమిటో తెలుసుకోవాలి, ఈ జాతి ధర్మం తెలుసుకోవాలి. మనంతా వంశ గౌరవం నిలబెట్టమని మన బిడ్డల్ని కాళ్ళ వెళ్ళబడుతుంటాం, వంశం నిలబెట్టరా కాపాడరా అంటుంటాం వాడు జడు మార్గంలో వెళ్తున్నప్పుడు. ఇక్కడ వంశము కులము కాదు, వ్యక్తిగా వాడు బాగుపడాలి. అందుకనే స్వామి 60th బర్త్డే అప్పుడు మాట చెప్పారే, నాకు రోజు చాలా ఉత్తరాలు వస్తాయి, ఉత్తరాలన్నీ చదువుతాను. మా బిడ్డలకి బాగా కళ్యాణం జరగాలని, మా బిడ్డలు విదేశాలకు వెళ్ళాలని, మంచి స్థితిలోకి రావాలని కోరుకున్నారే తప్ప ఏ ఒక్క తండ్రి నుంచి కానీ తల్లి నుంచి కానీ నా కడుపున పుట్టినవాడు ఉత్తమ మానవుడు కావాలని కోరుకుంటూ ఇంతవరకు ఒక్క ఉత్తరం నాకు రాలేదన్నారు. అప్పటికి స్వామి దేహానికి 60 ఏళ్ళు వచ్చేసినాయి. కాబట్టి ధర్మ మార్గం మనకు ముందు పరచుకొని ఉంది, సహజ మార్గం ఈ దేశంలో. మిగతా అధర్మం అంటే ఇక్కడ సమాజం ఉంది, కుటుంబం ఉంది, అన్నీ కలిసి ఉన్నాయి. ఇక్కడ మిగతా దేశాల్లో అన్నీ విడివిడిగా ఉన్నాయి, వ్యక్తి వేరు సమాజం వేరు. ఇక్కడ వ్యక్తే సమాజం, సమాజం వలన వ్యక్తి, వ్యక్తి వలన సమాజం, పరస్పరం ఆధార ఆధేయంగా ఉన్నాయి. కాబట్టి ఈ ధర్మ మార్గము ఖచ్చితంగా మనం ఆచరించవలసిందే, పాతకాల నుంచి స్ఫూర్తిని పొందవలసిందే, అనేకమైనటువంటి విషయాలను ఎప్పుడూ అర్థం చేసుకోవలసిందే, అధ్యయనం చేయవలసిందే, ఆచరించవలసిందే, అనుభవాన్ని పొందవలసిందే, అనుభూతి చెందించుకోవలసిందే, తప్పదు.
ఇంతవరకు మీరు ఈనాటి మన యువత కార్యక్రమంలో ధర్మము అనే అంశంపై శ్రీ విఎస్ఆర్ మూర్తి గారితో జరిగిన చర్చా కార్యక్రమంలో 2వ భాగాన్ని విన్నారు. వచ్చేవారం తరువాయి భాగాన్ని వింటారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ పూర్ణచంద్రరావు, శ్రీ గణేష్, శ్రీ సాయిప్రసాద్, సాయిరామ్.